సో ప్రభువే సహవాసం నడిపిస్తూ ఉన్నారు. దేవదర్శనంతో ప్రారంభించబడ్డ ఈ పరిచర్లోకి భద్రాద్రి, కొత్తగూడెం, డిఆర్డిఏ సహవాస సభ్యులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం వదుకొద్దాం. కొన్ని వాక్య తలంపుల చేత మన హృదయాన్ని నింపుకొని భారభరతమైన హృదయాలతోటి ఆ వాక్య ఫలింపు సహవాసంలో చూడగలిగినట్లుగా మనం ప్రార్థనకు సిద్ధపడదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండు, మీ యందు నేనను నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిని నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపుదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడి తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రభు చదవబడ లేఖన భాగం మనందరికి అర్థం అవడానికి సహాయం చేయనుగాక. ప్రభునందు పిల్లరా, ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ. యేసుక్రీస్తు ప్రభు బోధ మనం కొంచెం అన్నీ సీరియస్ గానే తీసుకోవాలి. ఈ వాక్యం మీద మరి కాస్త శ్రద్ధ వహించాలని మనం చేస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, బైబిల్లో ఉన్న యేసుకు, మనం అర్థం చేసుకున్న యేసుకు చాలా వ్యత్యాసం ఉంది. మనకు అర్థమైన యేసు ప్రేమామయుల్లా కనబడ్డాడు, దయామయుల్లా కనబడ్డాడు, కృపామయుల్లా కనబడ్డాడు. అందుకే ఈరోజు ఒక సోదరి చాలా చక్కటి మాట అంది, ఏ తరాన్నైనా ఆ తరం యొక్క ఆత్మీయత అర్థం అవ్వాలంటే ఆ తరంలో వస్తున్న పాటల్ని బట్టి తరాన్ని అర్థం చేసుకోవచ్చు అంది. అంతగా పాటలు ప్రభావితం చేస్తాయి. నిజమే, యూట్యూబ్ లో వస్తున్న పాటలన్నీ, ఇప్పుడు మనం ఒక పాట ప్లే చేసుకున్నాం, అందులో కేవలం ఆయన స్తుతించడం కొరకు మాత్రమే, వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మార్పు చెందిన దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, కాబట్టి ఆయన నడిపిస్తాడు అన్న భరోసా. సరే, మన పాటలు పక్కన పెడితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా బాగుంటాయి. వాక్యాన్ని వాక్యముగానే వాళ్ళు పాటలుగా మలచి వాక్యాన్ని మననం చేసుకోవడానికి వాళ్ళు చాలా చక్కటి ప్రయత్నం చేశారు. ఎబ్రోను సహవాసంలోనూ క్రీస్తు సంఘం వాళ్ళ పాటల్లోనూ చాలా వరకు వాక్యం కనబడుతుంది. మిగతా పాటల కొరకు ఒకవేళ వాక్యం ఏమైనా ఉంటే కాస్త కనబడుతుందేమో గాని, మెజారిటీ పాటల్లో ఫీలింగ్స్ కనబడతాయి. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ రాస్తారు. ఆ ఫీలింగ్స్ పాటలు మనకు ఎట్లాగా అర్థమవుతున్నాయంటే, అదే బైబిల్ ఏమో, బైబిల్ అదే చెప్తా ఉందేమో, బైబిల్లో అదే రాయబడిందేమో అన్న భ్రమల్లోకి వెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుని పాటల్లోంచి అర్థం చేసుకోవద్దు, యేసుక్రీస్తు ప్రభుని వాక్యంలోంచి అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుని ఎవరో చెబితే విని అర్థం చేసుకోవద్దు, యేసుక్రీస్తు ప్రభుని బైబుల్ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే బైబుల్లో ఉన్న యేసుకు, మీరు ఆరాధిస్తున్న యేసుకు సంబంధం ఉండనే ఉండదు. చాలాసార్లు బాహాటంగా ఏమనుకున్నా పర్లేదు, సత్యం అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను పదాన్ని వాడతాను. నువ్వు నమ్ముతున్న యేసు ఈ బైబుల్లో ఉన్నాడా అని అడుగుతాను. ఆ పేరుంది కానీ ఆయన వ్యక్తిత్వం అదేనా? ఎందుకంటే బైబుల్ మనకి మరొక మాట జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ యేసు అని పేరు వినబడగానే ఈ యేసు బైబుల్ నేను నమ్ముకున్న యేసు అనుకోవద్దు, అనుకోకూడదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు కనపరచెదురు. అబద్ధపు క్రీస్తులు వస్తారు అని ఆయన మాట్లాడాడు. అబద్ధపు క్రీస్తులు ఒకరు కాదు, అనేకులు వస్తారని ఆయన మాట్లాడాడు. కాబట్టి మనం మాట్లాడుతున్న యేసు క్రీస్తు బైబిల్లో ఆయన రూపాన్ని మనం చూడలేకపోయినా, రూపాన్ని చూడొద్దని కూడా బైబిల్ చెప్పింది. పేతురు అదే అంటాడు, ఆయన మేము శరీర రీతిగా అప్పుడు చూసాం, కానీ మేము ఆ శరీరం మీద మనసు పెట్టడం అలా ఆ గెడ్డము, ఆ మీసాలు, ఆ బట్టలు, ఆ నిలువుటంగీలు, అది కాదు క్రీస్తు అంటే. ఆ గెడ్డం అందరూ పెంచుకుంటారు, ఆ బట్టలు చాలా మంది నిలువుటంగీలు వేసుకుంటారు, అలా వేసుకున్న వాళ్ళందరూ క్రీస్తులు కాదు. బైబిల్లో ఈ 4 సువార్తలు ఆయన ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన బోధలు ఏంటో రాయబడ్డాయి, ముద్రించబడ్డాయి. మార్చొద్దు అన్నాడు, కలపొద్దు అన్నాడు, తీయొద్దు అన్నాడు. కాబట్టి యేసు మన రక్షకుడు, మన విమోచకుడు. యేసుక్రీస్తు ప్రభు మన పాపాలకు పరిహారి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారానే మనం ఇవన్నీ పొందుకున్నాం, ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్తాం. కానీ ఆ పేరు ద్వారా కాదు, ఆ యేసు అని పేరు వినబడ్డ వాళ్ళ ద్వారా కాదు. రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్తే యేసు అని పేరు పెట్టబడ్డ వాళ్ళు కూడా కనబడతారు. ఆ పేరు కాదు, ఆ వ్యక్తి, ఆ వ్యక్తీకరించబడ్డ ఆ దైవం, బైబిల్లో ఒకే ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. ఆయన కొరకే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ, మాట్లాడుతూ, నేర్పిస్తూ వచ్చాడు. ఆయన కొరకే బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి నేనేమంటానంటే, యేసు అంటే ఏంటి ఊహించొద్దు, ఊహల్లోకంలో ఉండొద్దు. ఆ సినిమా పాటలకి లా కనబడతా ఉన్న ఆ స్థాయిలోకి వచ్చిన ఈ పాటలు యూట్యూబ్ పాటల్లో మోసపోవద్దు. బైబిల్ చదవండి. బైబిల్లో యేసు సంపూర్ణుడు, ఆ దైవత్వం క్రీస్తునందు సంపూర్ణంగా నివసించింది. ఆ బుద్ధి జ్ఞాన సర్వత సంపదలు క్రీస్తునందు గుప్తపరచబడ్డాయి. ఆయన దేవుని స్వరూపిగా వచ్చాడు. ఆయన్ని మనం ఏదో ఒక పేరు బయట నుంచి పెట్టడం కాకుండా, చెప్పండి అయ్యా మీరు ఏం చెప్పాలనుకున్నారు అదే చెప్పండి, నేను అలాగే తీసుకుంటాను, అలాగే మార్చుకుంటాను. మీరు ఎలా ఉంటున్నారో మీకేం మారుమనసు అక్కర్లా, మీరు సంపూర్ణులు. మారుమనసు నాకు కావాలి, నేను మారుతాను, నాతో మాట్లాడండి అని వాక్యాన్ని మార్చడానికి ట్రై చేయకుండా మనం నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి ట్రై చేస్తే ఆత్మీయ జీవితానికి మంచిది అని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి యేసు బైబిల్లో ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి ఆయన బోధ, ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకి అర్థం కావడానికి కొన్ని మనం ఈ వాక్య భాగమే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదివిన ఆ 8 వచనాల నుంచి కొన్ని తలంపులు మీ మనసులో పెట్టడానికి తాపత్రయపడతా ఉన్నారు. మొదటి వచనం ఇలా అన్నాడు ఆయన, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. పోలిక, దేవుడు వ్యవసాయం చేస్తున్నాడట, యేసయ్య ద్రాక్షవల్లిలా కనబడుతున్నాడు. సరే, ఆయన వ్యవసాయకుడు, ఈయన ద్రాక్షవల్లి అయితే నా సంగతి ఏంటి? 2వ వచనం మన కోసమే ఏమంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎంత కఠినాత్ముడు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఫలించకపోతే పోనీలే అనుకోవాలి కదా, పోనీలే అనుకోకుండా తీసేస్తాడా, తెరికేస్తాడా, నరికేస్తాడా? నీకు నచ్చినా నచ్చకపోయినా యేసు అంతే, నీకు నచ్చినా నచ్చకపోయినా బైబిల్ దేవుడు అంతే. ఎంత కఠినంగా మాట్లాడతాడో, ఫలించవా, పెరికేస్తా, నరికేస్తా, పీకేస్తా, ఆ పదాలు వాడాడు ఆయన. మరి ఏం చేద్దాం, ఆయన వాడాడు, మనం మార్చుకుందాం, మనం ఫలిద్దాం తప్ప కోపగించుకుని మనం ఉద్ధరించేదేముంది? మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు ఏం పరిచయం చేస్తున్నాడు మహానుభావుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు, 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది, గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. చాలా కఠినమైన మాట, నేను టైం ఇస్తాను, ఇంకొక సంవత్సరం చూస్తాను, ఇంకో 2 సంవత్సరాలు చూస్తాను. అదేదో లూకా సువార్త 13వ అధ్యాయంలో ఉంది గాని, అబ్బే యోహాను గారు 3 సంవత్సరాల తర్వాతలే అని చెప్పట్లా. రైట్ నౌ, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరే దగ్గర ఉంది, వేటేస్తాడు, నరికేస్తాడు, తుంచేస్తాడు, పెరికేస్తాడు. ఆ పదాలు వాడుతున్నాడు ఆయన, ఆ పదాలు వాడుతున్నాడు. సరే, నరికేస్తావు అన్న మాట కఠినంగా ఉంటే అంతకు మించిన కఠినమైన మాట మాట్లాడుతున్నాడు అక్కడ. అక్కడ ఏమంటాడు, నరకబడి అగ్నిలో వేయబడును, నరకంలో వేసి కాలుస్తాను అన్నాడు. నరికేసి వదిలేస్తాడా? వదలడు, నరకంలో వేసి కాలుస్తాడట. పోనీలయ్యా కాలుస్తానన్నావు కదా, కాలిపోతానులే అంటే కఠినంగా మాట్లాడతాడు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలిపోవడం ఉండదు, కాలుతూ ఉండాలి. ఎంతకాలం, ఎంతకాలం? యుగ యుగాలు, యుగ యుగాలు. ఇదేంటి ప్రభువా, ఎంత కఠినంగా మాట్లాడుతున్నామంటే మరేం చేద్దాం, బైబిల్లో యేసు అలాగే ఉన్నాడు. బైబిల్లో యేసును మార్చేసి మనం, లేదండి నేను ఎలాగున్నా ఆయనకి ఇష్టమైన కుమార్తెనే, నేను ఎలాగున్నా నేనంటే యేసుకి ఎంత ప్రేమో, ఆ యేసు ఈ బైబిల్లో లేడు, ఆ యేసు ఈ బైబిల్లో లేడు. బైబిల్లో లేని యేసును ఆరాధించి నువ్వెట్లాగా మోక్షానికి వెళ్తావు, నువ్వెట్లా పరలోకానికి వెళ్తావు, నువ్వెట్లా జీవంలోకి వెళ్తావు అన్నది మన ముందున్న కీలకమైన, భయంకరమైన, కఠినమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు మనమే సమాధానం వెతుక్కోవాలి, ఆ ప్రశ్నకు మనమే సమాధానం వెతుక్కోవాలి. కాబట్టి ఇప్పుడే గొడ్డలు చెట్ల వారిని ఉంచబడి ఉన్నది అని మనం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి కిందకు వస్తే ఇంకొక మాట మాట్లాడాడు, 12వ వచనం, 12వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం, ఆయన చేట, ఎవరి చేట? యేసు చేట. 11వ వచనంలో, అగ్ని బాప్తిస్మిచ్చు యేసుక్రీస్తు ప్రభు కొరకు, ఆత్మ బాప్తిస్మిచ్చు యేసుక్రీస్తు ప్రభు కోసం మాట్లాడుతూ ఆయన చేట, ఆయన చేతిలో ఉంది. ఏం చేస్తాడు ఆయన? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడు మనలాగే. మరేం చేస్తాడు? గోధుమలేమో కొట్టులో పోస్తాడు, పొట్టునేమో మనం బయట పారేస్తాం. ఆయన అలాంటి వాడు కాదు, పొట్టును బయట పారేసేవాడు కాదే. మరి పొట్టును ఏం చేస్తాడు? పొట్టును ఆరని అగ్నితో కాలుస్తూ ఉంటాడు. ఫలించని చెట్టును, ఒట్టి చెట్టును, గొడ్డి చెట్టును, ఒట్టి పొట్టును కాలుస్తూ ఉంటాడట, కాలుస్తూ ఉంటాడట. అదేంటయ్య అంటది, అంతే ఆయన ఎట్లా మనం మారుస్తాం? ఆయన మనం మార్చినాం, మనమే మారాలి. ఆయన మారుద్దామంటే ఎట్లా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏం మాట్లాడతాడో అర్థం కావాలి, ఆ యేసు ఏంటో మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన అంటాడు 11వ వచనం, 25వ అధ్యాయం 11వ వచనంలో, తలుపేసేశాడు, 5 ఊరు బయట ఉండిపోయారు కన్యకలు. పాపం వాళ్ళు కూడా ఆయన కోసమే వచ్చారు, పెండ్లి కుమారుడు కోసమే వచ్చారు, వాళ్ళు కూడా దివిట్లు పట్టుకొని వచ్చారు, వాళ్ళు కూడా ఆశ ఉంది యేసుని కలుసుకొని ఆశతోటే వచ్చారు. కానీ అర్ధాంతరంగా వచ్చాడు, ఐదుగురు రెడీగా ఉన్నారు, వాళ్ళు లోపలికి తీసుకెళ్లిపోయాడు, ఐదుగురు రెడీగా లేదు, తలుపు వేసేసాడు. పాపం వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఏమంటారు, 11 అంతటి తలుపు వేయబడును. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా 12 ఏం మాట్లాడుతున్నా చూడండి, ప్రేమామయుడు ప్రేమామయుడు ఏం మాట్లాడుతున్నాడు. 12 అతడు, మేము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, హూ ఆర్ యూ అన్నాడు. ఐ డోంట్ నో యూ అన్నాడు. నువ్వెవరో నాకు తెలియదు, నీ ముక్కు నీ మొక్కో నాకు తెలియదు అన్నాడు. అదేంటి ప్రభు, నేను నీకు తెలియదా, మరేం చేద్దాం, తెలియదు అంటున్నాడు ఆయన, తెలియదు అంటున్నాడు. ఫలించకపోతే పోనీలే ఉండనీలే అదంతేలే, ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళు అందరూ ఒకలాగే ఉంటారా, ఒక చేతికున్న వేళ్ళు అని అట్లానే ఒకలాగే ఉంటాయా, ఈ రోజు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఫలిస్తారులే అని ఊరుకోవట్లే, అని ఊరుకోవట్లే, పోనీలే కొంచెం లేట్ అయ్యారులే, తలుపు తీద్దాంలే రానిద్దాంలే అనుకోవట్లా. అదే మత్తయి 25:14 నుంచి 30 వరకు తలాంతులు ఉపమానం చెప్పాడు. తలాంతులు ఇచ్చాడు, సరే ఒకడేం చేశాడు, ఎందుకు వచ్చింది రిస్క్ చేయడం ఎందుకు, ఆయింది నేలలో కప్పెడదాము, అప్పుడు దాకా నిద్రపోదాము, కష్టపడడం మన వల్ల అవదలే గాని కప్పెట్టి కూర్చుందామని చెప్పి కూర్చున్నాడు. ఆయన వచ్చాడు, లెక్కలు అడుగుతున్నాడు, ఎంత ఇచ్చాను, 1 ఏం చేసావు, కప్పెట్టాను. ఆయన ఏమన్నాడు, సర్లే కప్పెట్టావు కదా, నాకు ఇచ్చేసావుగా, పోనీలే అనాలి. అబ్బే ఆ ఉదార స్వభావం ఎక్కడా లేదు, ఆ ఉదార స్వభావం ఎక్కడా లేదు, ఇక్కడ అవకాశం ఇవ్వట్లా. ఎక్కడ అవకాశం ఇవ్వట్లా, పైగా ఏమంటాడు, పైగా ఏమంటాడు ఆయన, 26 తిట్టాడు మామూలుగా, తిట్ల సోమరు ఆయన చెడ్డ దాసుడు, రే సోంబేరి అన్నాడు, లేజీ ఫెలో అన్నాడు, నీకు ఒళ్ళు బద్ధకం అన్నాడు. సోమరు ఆయన చెడ్డదాసుడా అన్నాడు ఆయన. ఇంకేమంటాడు, ఇంకేమంటాడు, 30 మరియు పనికి మాలిన దాసుడు, యూజ్లెస్ ఫెలో అన్నాడు, నిరుపయోగరా నువ్వు అన్నాడు, నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు చేసావు, పనికి మానవుడా అన్నాడు. నేను ఆ పదాలు స్కిప్ చేస్తాం గాని, ఎందుకు ఆయన రాయించాడు కదా, ఎందుకు స్కిప్ చేయాలి, ఎవరైనా మన ముఖం ముందు ఈ మాటలు మాట్లాడితే ఎట్లా ఉంటది, ఒళ్ళు మండిపోదా. సోంబేరి అంటే, లేజీ ఫెలో అంటే, యూజ్లెస్ ఫెలో అంటే, సన్నాసి అంటే ఎట్లా ఉంటది. దేవుడు అంటున్నాడు ఈ మాట, మనుషులు అంటే తుడిచేసుకుని పోదాం, దేవుడు అంటే ఏం చేసేది, సరి చేసుకుందామా కోపగించుకుందామా, సరి చేసుకోవాలి. కాబట్టి ఏమంటున్నాడే, 30 పనికి మాలిన కూడా అన్నాడు. సరే తిట్టాళ్లే, తిట్టేసి వదిలేస్తాడులే అనుకుంటే వదిలేట్లా, 30 ఆ దాసుని వెలుపల చీకట్లోకి త్రోసేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట, ఏడుపు పండ్లు కొరుకుట, వదల్లా వదల్లా వదల్లా, పోనీలే అన్న ఉదార స్వభావం, ఫలిస్తే ఫలించింది, ఫలించకపోతే మానేసింది, ఉదార స్వభావం. ఏ కొసానా చూపించట్లా, ఏ కొసానా చూపించట్లా రామామయుడు అని మనం మాట్లాడుతున్నాం. ఆయన రైచియస్ జడ్జ్, నీతిగల న్యాయాధిపతి, పక్షపాతం చూపని వాడు. ఒకటే అనుకున్నాడు, అలాగే వెళ్తాడు, కానీ ఆ కృప ఛాన్స్ ఇస్తుంది. మనకి కృపాకాలం మరీ లోకువైపోయింది, మరీ లోకువైపోయింది, మరీ లోకువైపోయింది. ఇంట్లో ఏం పని కలగకుండా ఇంట్లో కూర్చొని తింటే మొదటి రోజు లోపల తిట్టుకుంటది భార్య, 2 కాస్త చిటపట్లు స్టార్ట్ అవుతాయి, ఇక 3 బస్ట్ అయిపోద్ది. ఇంట్లో కూర్చుంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు ఎందుకన్నావు, ఏమిటి పోషిస్తావు, ఎట్లా చూసుకుంటావు, ఏమందాం, అలాగే ఎందుకు మాట్లాడుతుందామా, అలాగే మాట్లాడతారు భార్య, అలాగే మాట్లాడుతుంది అత్తమామలు, అట్లాగే మాట్లాడతారు అమ్మ నాన్న, అట్లాగే మాట్లాడతారు ఇరుగు పొరుగులు, అట్లాగే మాట్లాడతారు. పని చేయకుండా ఇంట్లో పడుకుంటే ఎట్లా కుదురుతుంది, ఒప్పుకోరుగా, వాళ్ళు తిట్టుకోకూడదు మళ్ళీ మనం తిట్టుకోవాలి, మళ్ళ మనం సరి చేసుకోవాలి. సర్లే గాని దేవుడి సంగతి ఏంటి? మా నాయన బంగారు కొండ, 15 దాకా పడుకో, బాగా ఉద్యోగం చేసుకో, బాగా డబ్బులు సంపాదించుకో, అంతా నీకు నచ్చినట్టుగా చేయి. నేనేం చెప్పినా పట్టించుకోకపోయినా పర్లా, నా కోసం ఫలించకపోయినా పర్లా, ఇష్టం వచ్చినట్టు కాలం గడిపేసినా పర్లా, కౌగులించుకుని పరలోకంలో చేర్చుకుంటాను అంటున్నాడా? ఎత్తి కుదేస్తానంటున్నాడు, ఎత్తి కుదేస్తానంటున్నాడు. వెలుపల చీకట్లోకి త్రోసేయండి, ఏముంటది అక్కడ? ఏడుపు, పండ్లు కొరుకుట, పట 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 పళ్ళు కొరకాలట. వెలుపల చీకట్లోకి త్రోసేయండి అంటున్నాడు ఆయన. పనికి మన దాసుని వెలుపల చీకట్లోకి త్రోసేయండి. ఏంటి ఆ మాటలు, ఎంత కఠినంగా ఉన్నాయో. ముఖం మీద తలుపు కొడతా ఉన్నాడు. పోరా అంటున్నాడు. నువ్వెవరో నా తెలీదు అంటున్నాడు. నువ్వెవరో నా తెలీదు అంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 43వ 46వ వచనం వరకు మరొక ఉపమానాన్ని మాట్లాడుతున్నాడు. అది తీర్పు సింహాసనం. ఆ కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు. ఎంత భారీ యాక్ట్ అయ్యాడో. అందరూ నా ప్రజలే, అందరినీ నేను ప్రేమిస్తున్నాను, ఎవరూ నశించుకోకూడదు, అందరూ రక్షించబడాలి. అదే ఆ డైలాగులు లేవు అక్కడ, అక్కడ ఏమున్నాయంటే, కుడి వైపున ఉన్న వారిని చూశాడు, ఆశీర్వదింపబడిన వారులరా అన్నాడు. రండి, మీ కొరకు నేను సిద్ధం చేసిన రాజ్యాన్ని మీరు ఆక్రమించుకోండి, స్వతంత్రించుకోండి, సంతోషించండి, ఆనందించండి అన్నాడు. చాలా మంచోడు, చాలా మంచోడు మన యేసు. కానీ ఎడమవైపు ఉన్న వారిని చూసి ఒంటి కాలు మిగిలేశాడు. ఇక ఎడమవైపు ఉన్న వారిని చూసి ఒంటి కాలు మిగిలేశాడు. ఏమంటాడు, 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూచి శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాజ్ఞలోకి పొండి, గెట్ అవుట్ కాదు, గెట్ హిమ్ టు ద హెల్, నరకానికి పొండి. ఎవరుంటారు అక్కడ? సాతాను. వాడి నుంచి కదా ఆయన కాపాడాలి. ఎవరుంటారు అక్కడ? సాతాను దూతలు ఉంటారు, పిశాచాలు ఉంటారు. వాళ్ళ నుంచి కాపాడాలి కదా. అదే వాళ్ళ దగ్గరికి ఆయనే పంపుతున్నాడు. మరి ఇప్పుడు కాపాడతాడు? ఎప్పటికీ కాపాడు. నరకానికి ఎప్పటికి రాడు, నరకం నుంచి ఎప్పటికి విడిపించడు. అంత కఠినమైన శిక్ష నా బైబిల్ అదే చెప్తా ఉంది, అపవాదికి వాడి దూతలకును సిద్ధపరచబడ్డ నరకాగ్నిలోకి పొండి, ప్రభునందు పిల్లరా, బైబిల్లో యేసు ఎలా ఉన్నాడో అలా అర్థం చేసుకుందాం. కలపొద్దు, తీసేయద్దు, మార్చేయద్దు. మన మంచోడు 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 అంటే ములక చెట్టు ఎక్కే రకమేమీ కాదు. మన 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 మాటలకి ఆయన పొంగిపోయేవాడేమీ కాదు. ఆయనే మారడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఎందుకు మారుతాడు? మారు మనసు రావాల్సింది మనకు కదా, మార్పు చెందాల్సింది మనం కదా. వాక్యం మనల్ని మార్చాలి. మన వాక్యాన్ని మార్చడానికి వీల్లేదండి, మన వాక్యాన్ని మార్చడానికి వీల్లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఇంకొక ఉపమానం మాట్లాడాడు. అక్కడే వాస్తవానికి 25వ అధ్యాయంలో కలిపి పెట్టాలంటాను నేను, 24లో పెట్టారు. 24వ అధ్యాయం చివరి వచనంలో అన్ఫెయిత్ఫుల్ స్టివర్డ్ కోసం మాట్లాడుతున్నాడు. అపనమ్మకస్తుడైన దాసుని కోసం మాట్లాడుతున్నాడు. వాడు తాళం చేయి నా చేతికి ఇచ్చాడుగా, నేను ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే వచ్చాడు ఆయన. వచ్చి ఏం చేస్తున్నాడు? 48వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 48వ వచనం. అయితే దుష్టుడైన ఒక దాసుడు, నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసును కొట్ట మొదలుపెట్టి తాగుబోతులతో తినుచూ త్రాగుచూ ఉంటే, ఆ దాసుడు కనిపెట్టిన దినాల్లో వాడు అనుకున్న గడియల్లో వాని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి ఉద్యోగంలోంచి పీకేశాడు అన్న బైబుల్ చెప్పట్లా. ఉద్యోగం నుంచి పీకడం కాదు, నరికించాడట. నరికించాడు, వదిలేశాడా? వదల్లా. వేషధారులతో కూడా వానికి పాలు నియమించాడు. వేషధారులు అంతా ఎక్కడుంటారు? 51వ వచనం మాట్లాడుతుంది. అక్కడ ఏడుపు, అక్కడ పండ్లు కొరుకుట. క్యాన్సర్ పుండేస్తే అది కొరుక్కు తింటా ఉంటే ఆ బతుకు బతకడం కన్నా చావడం నయం అనిపిస్తుంది. ఆ ట్రీట్మెంట్ కి ఆ మందులకి మింగడం కన్నా చావడం నయం అనిపిస్తుంది. తాగుబోతు భర్తతో కాపురం చేయడం కన్నా చావడం నయం అనిపిస్తుంది. చాలాసార్లు చావడం నయం అనిపిస్తుంది, కానీ చావచ్చు, ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉంది, చావచ్చు, ఎలాగైనా చావచ్చు. కానీ ఛాన్స్ లేనిది ఎక్కడంటే నరకంలో. ఎంత ట్రై చేసినా చావు రాదు, ఏ మింగిరా రాదు, ప్యాన్ కురేసుకున్న రాదు, చద్దామంటే చావు రాదు. ఏం చేద్దాం మరి, అలా పెట్టాడు అక్కడ, అలా పెట్టాడు అక్కడ. మరి ఎందుకు ఈ మాటలన్నీ ముందు చెప్తున్నాడు? భయపెట్టడానిక, ఆహా ఆహా, భయపెట్టడానికి ఆయన ఉద్దేశం కాదు. కానీ ఏమైనా స్క్రూ టైట్ అవుతే, బుర్ర బంద్ చేస్తే, జ్ఞానోదయం అయితే, భక్తి ఏమైనా బయటకు వస్తే, కనీసం స్వార్థంగా ఆలోచిస్తే నా ఆత్మను నేను అగ్నికి కాల్చుకోవడం ఏంటి, నా భార్య పిల్ల నేను అగ్నికి అప్పగించడం ఏంటి, ఇంత తెలివితేటలుండి ఇంత బతుకు బతికి లోకంలో ఇన్ని గెలిచి దేవుడి దగ్గర ఓడిపోవడం ఏంటి, ఆయన మనతో ఉంటే లోకంలో ఎవరు శత్రువుగా ఉన్నా పర్ల, ఆయన శత్రువు అయితే ఇంకా జీవితానికి అర్థం ఏముంటుంది అని ఏమైనా ఆలోచించుకొని ఎందుకని ఎంత కోపంగా మాట్లాడుతున్నాడు? ఆయన బాగా కోపంగా ఉన్నాడు కాబట్టి సరే ఏం కావాలో చేద్దాం, ఏం మార్చుకోవాలో మార్చుకుందాం అనుకుంటామని చెప్తా ఉన్నాడు, అనుకుంటామని చెప్తా ఉన్నాడు. నినివే పట్టణానికి యోనాన్ని వెళ్ళమన్నాడు. బాబు వెళ్ళు, నాకు నచ్చల, అస్సలకు వాళ్ళ వాళ్ళ పరిస్థితి నాకేం నచ్చల, పోయి ఏం చేస్తావంటే 40 డేస్ లో లేపేస్తానని చెప్పి నినివే పట్టణాన్ని అన్నాడు. 40 డేస్ లో ముంచేసేవాడు, లేపేసేవాడు చెప్పడం ఎందుకు? ఎందుకంటే చంపడం ఆయన ఉద్దేశం కాదు. ఈ లేఖన భాగాలు చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ప్రేమ, ప్రేమ నిజమే. ఆ ప్రేమ మనకి గోల్డెన్ ఆపర్చునిటీ లా కనబడక, ఆ ప్రేమ దిద్దుబాటు చేసుకోవడానికి మంచి అవకాశంగా కనబడక, చులకనగా కనబడితే ఆ తర్వాత ఉగ్రత వస్తుందట. తట్టుకోలేం. బైబిల్లో కొన్ని శిక్షలు రాయబడ్డాయి, అవి చదివితే ఉంటే ఏంటి శిక్ష అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభుని చంపిందే, ఎలా చంపారు, ఎలా చంపారు, వైట్ లాగ్స్ వేటిని పడవలా, వేటిని పడవలా, కాళ్ళకి చేతులకి చీలలు వేసి ఎలగెట్టారు. మరి ఎట్లా చచ్చిపోవాలి, దాని మీద ఏలాడి ఏలాడి బ్రీతింగ్ అంత ఆగిపోయి అట్లా చచ్చిపోవాలి. ఎంత ఘోరమైన శిక్ష, ఎంత ఘోరమైన శిక్ష. మీ పిల్లల్ని బండలకేసి కొడతారని చెప్పేసి అన్నాడు ఆయన. పిల్లల్ని తీసుకుని రాయికి వేసి కొడితే ఎట్లా ఉంటది, కాలు రెండు పట్టుకుని నేలకేసి కొడితే ఎట్లా ఉంటది. అలాంటి శిక్షలు బైబిల్లో ఉన్నాయి. నరకంలో అంతకంటే ఘోరమైన శిక్షల కొరకు బైబిల్ మాట్లాడుతూ ఉంది. నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే వీఆర్ సో బ్లెస్డ్. నేను ఆ మాట దగ్గర భయపడతాను. ఎక్కడుంది ఈ మాట, ఎక్కడుంది ఈ మాట? మా దేవుడు మమ్మల్ని ఎంతో దీవించాడు. ఎక్కడో పాత నిబంధనలో అరువు తెచ్చుకొని ఉంటాం, శరీర సంబంధమైన వారసులు, శరీర సంబంధమైన కనాన దేశము, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర అలా లేవు, అలా లేవు. ఆయన ఏమన్నాడంటే అష్టధన్యతలు, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతా ఉంటే ఓ అబ్బా, ధన్యతలు మామూలుగా ఉండవు, మామూలుగా ఉండవు. ఎలాంటి ధన్యతలు మాట్లాడతాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ బ్లెస్సింగ్ ఏంటో అర్థం కావాలి. 5వ అధ్యాయము 10వ వచనం 5వ అధ్యాయం 10వ వచనం నీతి నిమిత్తం అంటే దేవుడు నమ్ముకున్నందుకు హింసింపబడు వారు ధన్యుడు. ఏంటట ధన్యత? హింసధన్యత. 11వ వచనం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి సారీ 11వ వచనం నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మరి ధన్యులు. ఏంటి ధన్యతలు? నిందల, హింసల, చెడ్డ మాటల. ఎంత ఎంత ఘోరంగా ఉన్నాయి ఈ ఆశీర్వాదాలు, ఈ ధన్యతలు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను కొత్త నిబంధన గ్రంథంలో
మా దేవుడు మమ్మల్ని దీవించాడు, గాడ్ బ్లెస్డ్ మై ఫ్యామిలీ. చూపించండి ఎక్కడ ఉందో మాట, ఉండదో. బైబిల్లో ఉన్న యేసుకు, మనం మాట్లాడుకుంటున్న యేసుకు పొంతన లేదు. బైబిల్లో ఉన్న యేసుకు, మనం ఆరాధిస్తున్న యేసుకు పొంతన లేదు, పొంతన లేదు. మనకు నచ్చిన రూపాన్ని, మనకు నచ్చిన మనస్తత్వాన్ని, మనకు నచ్చిన బోధను మనం తీసేసుకున్నాం. వాడు మోసగాడు, వాడు అబద్ధకుడు, వాడు సర్వలోకాన్ని మోసం చేసిన వాడు. బైబిల్ చదవకపోతే చాలా నష్టపోతాం. ఈ అనుదిన సహవాసాల వల్ల మనం ఏం చేస్తున్నామంటే, మన ప్రమేయం లేకుండా రోజు బైబిల్ చదువుతున్నాం, మన ప్రమేయం లేకుండా రోజు వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. మెల్లగా 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 మనలో మార్పు. ఆయనకి ఇష్టమైన జీవితం కొంచెం కష్టంగా ఉన్నా గొప్ప ఆశీర్వాదానికి, పరసంబంధమైన ఆశీర్వాదాలకు, నిత్యమైన ఆశీర్వాదాలకు వారసులమవుతాం. నేను మూలవాక్యలో నుంచే కొన్ని తలంపులు జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయానికి వెళ్తే అక్కడ మాట్లాడుతున్న రెండో మాట, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. నేను క్రైస్తవుండండి, నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నానండి. ఆ నమ్ముకొని ఏం చేస్తున్నావు, ఏం ఫలిస్తున్నావు, ఏం చెప్పాడు, అదే చేస్తున్నావా? ఆయన ఒకవేళ ఆ తలాంతుల ఉపమానంలో మాట్లాడినట్టుగా ఎంత ఇచ్చాను, ఎంత సంపాదించావని అడిగితే ఏం చెప్తావు? 5కి 5 చేశానని చెప్తావా, కప్పెట్టానని చెప్తావా, ఏం చెప్తావు? ఆ గొర్రెలు మేకల ఉపమానంలో మాట్లాడినట్టుగా ఆయన మన ముందుకు వచ్చినప్పుడు, లేదా ఆయన ముందుకు మనం వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడ్డ జాబితాలో ఉంటామా, శపించబడ్డ వారి జాబితాలో ఉంటామా? ఆ 10 మంది కన్యకల ఉపమానంలో మాట్లాడినట్లుగా మనం విడవబడ్డ వారిగా ఉంటామా, కొనుకోబడ్డ వారిగా ఉంటామా? తలుపు తీస్తాడా, తలుపు మొఖాన్ని వేసి కొడతాడా? ఆ అన్ఫెయిత్ఫుల్ స్టివర్డ్ ఉపమానంలో చదివినట్టుగా మనం సరిగ్గా లేకపోతే నరికించి అగ్నిలో వేస్తానన్న మాటలు. ఫలించకపోతే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన వ్యవసాయకుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన కోసం రాయబడ్డ మాట. చాలా మాటలు చదువుంటాం కానీ ఏమో ఈ సందర్భంలో ఈ వాక్యం ఏమైనా మనకు అర్థమవుతుందని నేను ఆయన పేరులో ఈ పేరు జ్ఞాపకం చేయడానికి తాపత్రయపడతా ఉన్నాను. ఆయన పేరులో ఈ పేరును జ్ఞాపకం చేసుకోవడం మంచిది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందుము. ఆ కృప కలిగి, ఆ కృప ఎందుకు, ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి కాదట. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఆయనకు నచ్చిన సేవ, మనకు నచ్చిన సేవ కాదు. మనకి ఆయన నచ్చడం కాదు, ఆయనకి మనం నచ్చాలి. లేదండి అలా అవదండి, నాకు కుదరదండి, నేను ఉద్యోగం అండి, నాకు బిజీ అండి అని చెప్తే ఏమవుతుందట? ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని, హీజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. దహించు అగ్ని, నరకంలో అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అందులో నుంచే, ఆ స్వభావం నుంచే వచ్చింది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏ దేవుడు 60 సంవత్సరాలు భూమి మీద బతకడానికి ఆయుష్కాలం ఇస్తే మన ప్రమేయం లేకుండా బతికేస్తున్నాం, నమ్ముతున్నాగా? దేవుని వాక్యం అంటా ఉంది, ఆత్మకు చావు ఉండదు, పరలోకంలో యుగ యుగాలు జీవిస్తాం, నమ్ముతున్నాగా? చేదైన వార్త ఏంటంటే నరకంలో యుగ యుగాలు జీవిస్తాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు ఆరదండి అగ్ని? ఆయన స్వభావం అది. ఆయన దహించు అగ్ని, ఫలించకపోతే తీసి పారేస్తాను అంటున్నాడు. అందుకే చాలాసార్లు అనిపిస్తుంది దేవుడు మనకు బాగా అర్థం కావడానికి బైబిల్ గ్రంథం అంతా మాట్లాడుతున్న మాట, ఆదికాండ 1:27 రాయబడింది, తన స్వరూపమందు
తన పోలుక చూపును మనం చేశాడు. మనం ఎట్లా రియాక్ట్ అవుతాము, చాలా సార్లు అది కరెక్ట్ అని మనం మాట్లాడతాము, దేవుడు అలాగే రియాక్ట్ అవుతాడు. ఆయన స్వభావమే మనకిచ్చాడు కదా, ఆయన స్వభావం మనకిచ్చాడు కదా. మనం ఎలాగైతే ఫలించిన చెట్టు నరకేయాలి, ఫలించే పాలు ఇవ్వని గేదెని అమ్మేయాలి, పనికి రాకపోతే దేన్నైనా సరే తీసేయాలి, ఇంట్లో ఎందుకు అట్లా పెట్టుకోవడం వేస్ట్, ప్లేస్ వేస్ట్ అని మాట్లాడతాము. ఆ మనసు అక్కడి నుంచి వచ్చింది, ఆ మనసు అక్కడి నుంచి వచ్చింది. ఈ మాట అంటారు, నువ్వు దేవుడు అయితే, జస్ట్ ఇమాజిన్, మనమే దేవుడు అయితే అంటే అర్థం ఏంటంటే వీడి కోసం 24 గంటలు మన సృష్టి అంతా నడిపిస్తూ, ఉదయాన్నే సూర్యుడు, రాత్రికి చంద్రుడు, పీల్చుకోవడానికి ఆక్సిజన్, అన్నపానాలకి రకరకాల ఆహారాలు, రుచికరమైన ఆహారాలు, మటన్, చికెన్, ఫ్రాన్స్, నానా జాతులు భోజనాలు, నచ్చిన తిండి, నచ్చిన బట్ట, ఓ అన్ని ఇచ్చి ఒకవేళ మనల్ని పట్టించుకోకుండా, మనం చెప్పిన మాట పట్టించుకోకుండా 3 పూట్ల తిని ఏమి లెక్క చేయకుండా తిరుగుబాటు చేస్తా ఉంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది? వాడు ఎలాగున్నా పర్లా, నేను అట్లాగే పోషిస్తానంటామా, ఆనందిస్తానంటాం. బైబిల్లో ఆ మాటలే మాట్లాడుతున్నాడు. ఫలించకపోతే తీసేస్తాడు. ఆ పదాలు అర్థం కావాలి. మళ్ళా యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనంలో ఇంకొక కఠినమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన. 2వ వచనం, ఫలించు ప్రతి తీగ, ఫలించలేదా, ఇక అందులో అనుమానం లేదు, భరించుడు, తీసేస్తాడు, అది క్లియర్. 2వ మాట, ఫలించే తీగలున్నాయి, ఫలిస్తున్నాయి, గాని మరి ఎక్కువగా ఫలించాలి, అనుకున్నంతగా ఫలించట్లేదు. ఇది ప్రాబ్లం. ఇక్కడ ఫలించట్లేదని కాదు, ఫలిస్తున్నాయి కానీ ఆశించినంత కాదు, అరాకొరా. ఇప్పుడు ఏం చేస్తాడట, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగను తీసివేయను, వాటిని ఉంచుతాడు కానీ సగం తీసేస్తాడు. కొన్ని నచ్చనది వాటిని పీకేస్తాడు. ఫలించే తీగ ఫలించకపోతే పెరికేస్తాడు, ఫలించే తీగలు పూర్తిగా ఫలించకపోతే అందులో ఉన్న సగం పెరికేస్తాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఈ మాట జ్ఞాపకానికి ఇష్టపడుతున్నాను. ఇంతకీ మన మనస్సాక్షి దేవుడు పెట్టిన మంచి అలారమింగ్ సిస్టమ్, గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్పగలవా? జీవిస్తున్నాను కానండి, కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని మనం మార్చుకోకపోతే ఆయన ఆపరేషన్ చేసి పీకేస్తాడట, కుదరకపోతే మొత్తం పీకేస్తాడట. నేను ఇలా అంటాను, భూమి మీద జీవితం పరీక్షాకాలం, ప్రిపరేషన్ టైం, మార్చుకోవడానికి అవకాశం, నేర్చుకోవడానికి అవకాశం, సిద్ధపడడానికి అవకాశం, దిద్దుబాటుకు అవకాశం. ఇట్లాగే నటనా జీవితం, నటనాచారులు, ఆదివారం భక్తి, అరాకొర భక్తి, నిలువెచ్చిన భక్తి, ఫలాలు లేని జీవితం, పూర్తి స్థాయిలో ఫలించిన జీవితం, ఆదివారం వీరభక్తుడు, మిగతా 6 రోజులు లోక సంబంధి, అట్లాంటి జీవితం. ఇట్లాంటి మనుషులు తీసుకుని వెళ్ళి పరలోకంలో ఎట్లా పెట్టుకుంటాడు ఆయన? పెట్టుకోడు. కాబట్టే ఛాన్స్ ఇచ్చి చేతిలో బుక్ పెట్టి ఆయన అనేక సార్లు బోధిస్తూ, మార్చుకుంటావా నేర్చుకుంటావా లేకపోతే బయట ఉండిపోతావా, మార్చుకుంటావా నేర్చుకుంటావా లేకపోతే బయటే ఉండిపోతావా అని ప్రశ్నిస్తూ ఉండగా మనల్ని మనము వాక్యపు వెలుగులో దిద్దుబాటు చేసుకోవటం, వాక్యపు వెలుగులో మార్చుకోవడం చాలా కీలకమైన మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట మాట్లాడతాడు. 6వ వచనం, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల. ఇదేంటిది? అంటుకట్టబడ్డం, తీగలకు అంటుకట్టడం, ద్రాక్ష తీగతో అంటుకట్టబడ్డం. క్రైస్తవ జీవితం మనకు ఎట్లా అర్థం అవ్వాలంటే అబైడ్ ఇన్ మీ, వాడుకోవడం కాదు.
యేసుక్రీస్తు ప్రభును వాడుకోడు కాదు, యేసుక్రీస్తు ప్రభుతో జత కట్టడం, యేసుక్రీస్తు ప్రభుతో అంటు కట్టబడ్డం, యేసుక్రీస్తు ప్రభువుకి ప్రదానం చేయబడ్డం, అబైడ్ ఇన్ మీ, నిలిచి ఉండటం. ఆ కనెక్షన్ ఎప్పుడూ కట్ అవ్వకూడదు, ఏ మాత్రం గ్యాప్ రాకూడదు, అంతగా అంటు కట్టబడాలి. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును. ఏం చేస్తారట, అంత ఎంత డీటెయిల్ గా మాట్లాడుతున్నాడు, నిలిచి ఉండకపోతే ఎండిపోతావు, అగ్నిలోకి పోతావు, కాలిపోతావు అని మాట్లాడుతున్నాడు. నిలిచి ఉండకపోతే ఎండిపోతావు అన్నాడు. ప్రభునందు పిల్లరా, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈ కఠినమైన మాటలు ఏదీ మన జీవితాల్లో నెరవేరకూడదు. ఈ ఉగ్రత మాటలు దేనికి మనం పాత్రలు కాకూడదు. ఆయన ప్రేమలోనే మనం ఉండాలి, ఆయన ప్రేమనే మనం పొందుకోవాలి అన్న ఆశ గుండెల్లో పుడతా ఉంటే దానికున్న ఒకే ఒక క్లాజ్ ఏంటంటే, అబైడ్ విత్ జీసస్, అబైడ్ ఇన్ జీసస్, యేసులో నిలిచి ఉండటం. అంటే అర్థం ఏంటి, ఆదివారం భక్త, అమావాస్య భక్త, రోగాలు వస్తే పుట్టుకొచ్చే భక్త, కరోనాలో కనిపించే భక్త, మిగతా రోజుల్లో అక్కర్లేదా, మిగతా 6 రోజులు అక్కర్లేదా. దీన్ని మొదటి కీర్తన వెలుగులో చదవాలంట. నేనైతే మొదటి కీర్తనలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఫలించే తీగ, ఫలించే చెట్టు ఆశీర్వాదకరంగా ఫలవంతంగా ఉండాలంటే ఏం చేయాలట, ఏం చేయాలట. మొదటి కీర్తన 2:3 అతడు నీటి కాలవలో యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతా సఫలమగును. పచ్చటి చెట్టు, ఫలవంతమైన చెట్టు ఎందుకయింది, నీటి కాలవల ఓరణ నాటబడింది. నీరు నిరంతరం సప్లై ఉంటుంది, మినరల్స్ నిరంతరం సప్లై ఉంటుంది. దేవుడు మన నుంచి కోరుకుంటున్న మాట అది, నా యందు నిలిచి ఉండు. అంటే అర్థమేంటి, 2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారిని నాటబడ్డ చెట్టు వలె పచ్చగా ఫలవంతంగా ఉంటాడు. దివారాత్రులు దేవుని వాక్యంలో ఎదగటం. నేనే మాట్లాడతాను, ఎస్ఎఫ్జే ప్రారంభించబడ్డ తొలి దినాల్లో నేను విన్న మాటలు, ఫోన్లో ప్రార్థన, పోలీసులు ప్రార్థన, ఈ బడాయి 3 నెలలుంటదా 6 నెలలుంటదా అని విన్నాను. వాళ్ళు అన్నారని కాదు కానీ నేను కూడా భయపడ్డాను, అవును ఇది ఎంతకాలం ఉంటుంది. చాలా మంది ఆరంభ సూరత్వాన్ని బట్టి బాగా ప్రారంభిస్తారు, తర్వాత కాలంలో చతికిలు పడిపోతారు. మేమేదో ప్రారంభించాము, ఇది ఎంతకాలం కొనసాగుతుంది చెప్పనా. ఒక్క చిన్న గుంపు 2017 సహవాసాలు అయింది. ఏమైంది, ఒకే ఒక్క మంచి పని ఏంటంటే అబైడింగ్ ఇన్ జీసస్, యేసులో నిలిచి ఉండటం, డైలీ వాక్ విత్ జీసస్, యేసుతో రోజూ నడవటం. వాక్యం మమ్మల్ని ఏం చేస్తుందంటే పోషిస్తా ఉంది. సంఘానికి ఇచ్చిన వాగ్దానం, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే ఏకీభవిస్తే నేనుంటానన్నాడు. రోజు కూడి ఆరాధిస్తున్నాం, ఇదేమి యూట్యూబ్ లో రికార్డెడ్ ప్రసంగాన్ని తీరిగ్గా కూర్చొని వినడం కాదు, కలిసి పాడటం, కలిసి ప్రార్థించటం, కలిసి ఆరాధించటం, కలిసి వాక్యాన్ని ధ్యానించటం. ఏకకాలంలో సంఘముగా కలిసి ఆరాధిస్తా ఉన్నాం. ప్రతి కొమ్మ ఫలిస్తా ఉంది, ప్రతి రెమ్మ ఫలిస్తా ఉంది, ప్రతి మొక్క ఫలిస్తా ఉంది. నిన్న 13వ తేదీన బాపట్ల ప్రథమ వార్షికోత్సవం చేసాం, సంవత్సరం కాలం అయింది, ప్రథమ వార్షికోత్సవం చేసాం, బాగా జరిగింది. బాపట్లతో పాటు ఆంగ్రూ సహవాసం, ఆచార్య ఎన్జీరాగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహవాసాన్ని కూడా ప్రథమ వార్షికోత్సవం చేసాం. నిన్న బాపట్ల వార్షికోత్సవం చేస్తే ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నారు, రేపు ఉదయం మేము బాపట్ల మెడికల్ సహవాసం కట్టడానికి సిద్ధపాటు ప్రార్థన చేసుకుంటాం, ఐడీ ఇవ్వండి అన్నారు. ఐడీ ఇచ్చేసాం, చాలా త్వరగా స్టార్ట్ చేసుకుంటామన్నారు. సరే ఆగస్టు 1st వీక్ స్టార్ట్ చేసేయండి అన్నాం. విత్ ఇన్ 2 weeks లో ఆ 3 weeks లో వాళ్ళు బాపట్ల మెడికల్ సహవాసం కడతామంటున్నారు. సంవత్సరం అయింది ఫలించి 2వ సహవాసం కడుతున్నారు. సహవాసంగా నేను మాట్లాడుతున్నాను, వ్యక్తిగత జీవితాలు కూడా అంతే. నచ్చనివి తీకేసుకోవాలి, నచ్చనివి మార్చేసుకోవాలి, దేవుడికి నచ్చని వదిలేయాలి. దేవుని వాక్యంలో తప్పు అంటే తప్పు అంతే, దేవుడి వాక్యం దిద్దుబాటు చేస్తా ఉంటే ఒప్పుకోవడమే మార్చుకోవడమే. ఆంగ్రూ సహవాసం కట్టుబడింది, సంవత్సరం కాలేదు, వలాషపడ్డారు. పీజేటీఎస్ ఏయు సహవాసానికి ఎత్తారు, తెలంగాణ అగ్రికల్చర్ సహవాసం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహవాసానికి ఎత్తారు, వెటర్నరీ యూనివర్సిటీ సహవాసానికి ఎత్తారు, హార్టికల్చర్ సహవాసం కట్టాలని చెప్పి తాపత్రయపడుతున్నారు. ఒక్క సహవాసం సంవత్సరం కాకముందే ఇలా ఎలా జరుగుతుందంటే నాయందు నిలిచి ఉండు, తీగే నాయందు నిలిచి ఉంటే ఫలిస్తుంది. కాబట్టి నేను కొత్తగూడెం డిఆర్డిఏ సహవాసానికి జ్ఞాపకం చేసామాట, ఎక్కడో నల్గొండలో కట్టబడ్డ డిఆర్డిఏ సహవాసం. కొత్తగూడెం డిఆర్డిఏ సహవాసాన్ని ఎట్లా కట్టింది? ఎక్కడో కొత్త నల్గొండలో ఉన్న డిఆర్డిఏ సహవాసం ఆంధ్ర డిఆర్డిఏ సహవాసాన్ని కట్టగలిగింది. మేము ఆయనతో నిలిచి ఉన్నాం, రోజూ కొనసాగుతా ఉన్నాం, ఆయన జీవం ప్రవహిస్తా ఉంది. అనేక మందిని బ్రతికించడానికి ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాడు. మేము కొనసాగుతామా అన్న అనుమానాలు అక్కర్లేదు, మీరు ఆయనతో నిలిచి ఉంటున్నారు. అనుదిన సహవాసం ద్వారా ఆయన జీవం మన జీవం కాదు, ఆయన సమృద్ధ జీవం మనలో ప్రవహించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చచ్చిన వారిని బ్రతికించేవారిగా ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవించేటట్లుగా చేయడానికి ప్రభు మనం వాడుకుంటాడు. మనం చేయాల్సిన పని ఆయనలో నిలిచి ఉందాం, ఆయన కొరకు ఫలిద్దాం, ఆయన కొరకు బహుగా ఫలిద్దాం. ఒక మంచి చక్కటి పేరు పెట్టాడు మనకి మూలవాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుటి వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రికి ఎంత సంతోషమో, కుమారుడికి ఎంత సంతోషమో, మన జీవితాన్ని బట్టి ఆయన సంతోషించడం కంటే మన జీవితానికి ధన్యత ఇంకేముంటుంది? దానికి ఒకే ఒక కండిషన్, ఒకే ఒకటి కండిషన్, బహుగా ఫలించటం. బహుగా ఫలించటం, ఏదో చేసి చాలా చేశానంటే మోసపోవద్దు. 217 సహవాసాలను కట్టి మేము చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే మేము చేయగలనంత చెయ్యట్లేదు, కొంచెమే చేశాము. చాలా చేయాలి, చాలా చేయాలి, బహుగా ఫలిద్దాం. ఆయన ఇచ్చింది ఆయనకు అర్పణగా మారిద్దాం. ఆయన ఇచ్చిన ఉద్యోగాన్ని, ఆయన ఇచ్చిన తెలివితేటల్ని, ఆయన ఇచ్చిన ప్రతి ఆపర్చునిటీ తండ్రి మహిమ కోసం, కుమారుడు ఘనత కొరకు వాడదాం. అది మన జీవితాలకు ధన్యత. అట్టి ఫలవంతమైన జీవితాన్ని ప్రభు భద్రాద్రి కొత్తగూడు డిఆర్డిఏ సహవాసానికి వచ్చిన అన్ని సహవాసాలకు ప్రభు అనుగ్రహించిన గాక. ఆమేన్.